భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకం యజ్ఞశిష్టాసనాసంతో ముచ్యంతే సర్వకిల్ విషయ్ భుంజతేతే త్వగం పాప ఏ పచంతే ఆత్మకారణాలు. అనువాదం: యజ్ఞమును అర్పింపబడిన ఆహారాన్ని స్వీకరించడం వల్ల భగవద్భక్తులు అన్ని విధములైన పాపముల నుండి ముక్తులగురు. తమ జీవ చాపల్యం కొరకు ఆహారం సిద్ధము చేసుకుని వారు కేవలం పాపమునే తినుచున్నారు. చెప్పండి, యజ్ఞమును అర్పింపబడిన ఆహారమును స్వీకరించటం వలన భగవద్భక్తులు అన్ని విధములైన పాపముల నుండి ముక్తులగుదురు. తమ ప్రియము కొరకే ఆహారం సిద్ధం చేసుకుని వారు కేవలం పాపమునే భుజించదు. తాత్పర్యం: భగవద్భక్తులు లేదా కృష్ణ చైతన్యంలో ఉన్నవారు సత్పురుషులు అని పిలువబడుదురు, మహాత్ములు. బ్రహ్మ సంహితలో వారు సదా కృష్ణ భగవంతుడి ప్రేమ ఎందు నిలిచి ఉందరు. ప్రియము నసు గోవిందుని లేదా ముక్తి నసు ముకుందుని, సర్వాకర్షకుడైన కృష్ణుని ప్రేమలో సన్నిహితముగా ముడిపడి ఉండితే అతనికి తొలుత అర్పించనిదే దేనిని వారు స్వీకరించరు. భక్తులు శ్రవణ కీర్తన స్మరణ అర్చన వంటి పలు భక్తి మార్గం ద్వారా యజ్ఞమును సదా నిర్వహించనే ఉండరు. అట్టి యజ్ఞ నిర్వహణ వారిని భౌతిక జగత్తునందరి అన్ని విధమైన పాప సాంగత్యం నుండి దూరంగా ఉంచను. తమ ఆనందం కొరకు ఆహారాన్ని వండుకొని వారు దొంగలే కాక అన్ని విధమైన పాపములను భుజించిన వారు కాగలరు. దొంగ పాపిస్తే ఆయన మనిషి ఎట్లు ఆనందాన్ని పొందగలడు? అది ఎన్నడూ సాధ్యం కాదు. కనుకనే జనులు అన్ని విధములుగా ఆనందముగా బతుకుటకు సులభమైన ఈ సంకీర్తన విధానాన్ని చేయవలసి ఉన్నది. లేనితో ప్రపంచమునందు సుఖము కానీ శాంతి కానీ నెలకొనగలదు. ఓ జ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇది భగవద్గీత సిద్ధాంతాన్ని తెలియజేసే ముఖ్యమైన శ్లోకాల్లో ఇదొకటి. మన జీవితంలో ఎన్నో విషయాలు, ఏది ఎట్లా చేయాలా తెలియకుండా చేసినట్లయితే మనం భగవంతుడి నియమాల్ని ధిక్కరించిన వాడు అవుతాం. తెలిసి చేసినట్లయితే మనం భగవద్భక్తులయ్యి భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఒకటి ఈరోజు శ్లోకంలో భోజనాన్ని గురించి, ఆహారం. మామూలుగా మనుషులందరికీ వాళ్ళకి నచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు తింటూ ఉంటారు. చాలా తక్కువ మంది తినడంలో కట్టుబాట్లు ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతి మనిషి తన ఇంట్లో తనకు కావాల్సిన విధంగా భార్య మాంసాహారం తినకపోయినా కూడా భర్త వండం అంటే అట్లాంటి కుటుంబాలు చాలా చూసాము. భార్య మాంసాహారం తిందు కానీ భర్త నేను ఎక్కడికి పోయి తింటాను వండమంటాడు, వండాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇద్దరు కూడా వాళ్ళకి ఎలాంటి అవగాహన లేని కారణంగా వాళ్ళకి తోచిన విధంగా వండుకుని తింటూ ఉంటారు. వాళ్ళకి కలిగేటువంటి అశాంతి, వాళ్ళకి కలిగేటువంటి దుఃఖాలు, దానికి వాళ్ళ తిండి అలవాట్లకి సంబంధం ఉందని వాళ్ళకి తెలియదు. ఎందుకు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉంది, ఎందుకు వాళ్ళకి తాపాలు కలుగుతున్నాయి. భోజనానికి మన మనశ్శాంతికి, భోజనానికి మన సుఖ దుఃఖాలకి సంబంధం ఉంది. ఇక్కడ చదువుతున్నట్టుగా భగవద్భక్తులు వాళ్ళు ఎలా తింటారు, భగవద్భక్తులు కానటువంటి వాళ్ళు ఎలా తింటారు, మనం చూడ్డానికి తేడా ఏం తెలియదు కదా. మందిరం తెచ్చిన అన్నం చూడ్డానికి, తింటే తేడా తెలుస్తుంది. మనం చూడ్డానికి అన్నం కూర పప్పు ఎవరింట్లో వండినా మందిరంలో వండినా ఒక రకంగానే ఉంటుంది, కానీ తినేప్పటికి మనం సాధారణ వ్యక్తులు వాళ్ళ నాలుక సుఖం కోసం వండుకున్న భోజనం భగవద్భక్తులు భగవంతుడికి వాళ్ళు చక్కటి భావాలతో శుభ్రంగా దేవుడికి వండి నివేదన చేసి తర్వాత అవశేషాన్ని కాబట్టి రెండింటికి పూర్తిగా తేడా. ఒక భోజనము పాపిష్ట తిండి, రెండోది దివ్య ఆహారం. భగవంతుడు దివ్య పురుషుడు, భగవంతుడికి నివేదన చేసినప్పుడు ఆహారం యొక్క స్వభావం మారిపోతుంది, క్వాలిటీ. అప్పుడప్పుడు అంటూ ఉంటాను, మన ఏదైనా సంక్రమణ రోగం ఉండేటువంటి వాడి ఎంగిలి తిన్నట్టయితే టీబీ రోగం ఉండేవాడు, లేదా క్షయరోగం ఉండేవాడు, ఇంకా రకరకాల అంటువ్యాధులు ఉంటాయి. ఈ అంటువ్యాధులు వాడినటువంటి గ్లాసులు, వాళ్ళు తిన్నటువంటి కంచాలు, అటువంటి వాటిని మనం వాడినట్లయితే డాక్టర్లు ఏమంటారు, మనకు కూడా ఆ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఏ ఇంటి కూడు తింటే మనం ఆ ఇంటి వాళ్ళ స్వభావం మనకి అంటుకుంటుంది. కాబట్టి భగవద్భక్తులు అయినటువంటి వాళ్ళు విద్వానులు, వాళ్ళకి నిత్య జీవితంలో చేసే ప్రతి పని కూడా. ఇక్కడ ప్రభుపాద భగవద్భక్తులు ప్రతిదీ యజ్ఞంగా చేస్తారు. మనం మామూలుగా నవలలు చదువుకుంటాము, భక్తులైనటువంటి వాళ్ళు భాగవతం రామాయణం వాళ్ళు కూడా చదువుతున్నారు. అది కూడా స్టోరీనే, ఇది కూడా స్టోరీనే, కానీ అది మామూలు మనుషులకు చెందినటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్. ఇక్కడ మనకి ధర్మాన్ని బోధించేటువంటి, భగవంతుడిపై శ్రద్ధను కలిగించేటువంటి రామాయణం భాగవతం, అది చదవడం వల్ల మన ఆలోచనలో, మన స్వభావంలో, మన జీవితంలో మార్పులు వస్తాయి. కానీ మనం నవళ్ళు చెత్త పుస్తకాలు చదివినట్టయితే మన ఆలోచనలు నీచంగానే ఉంటాయి. ఇక్కడ చదివే అలవాటునే మనం భగవంతుడు మరల్చుకున్నట్టయితే దాన్ని ఏమంటారు, యజ్ఞం. అలాగే ప్రతి మనిషి కూడా దేవుని పాడుకుంటూ ఉంటారు, అందరికీ తెలుసు. భక్తులైనటువంటి వాడు భగవంతుడి భజనలు కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. భక్తులు కాని వాళ్ళు వాళ్ళు ఈ సినిమా పాటలు, ఈ సంసార గీతాలు, వాళ్ళు దేశభక్తి గీతాలని, ఈ సినిమా పాటలని పాడుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మన పాటల యొక్క విషయం కృష్ణుడు అవుతాడో, మన పాట వస్తువు అది భగవంతుడు అవుతాడో, దాన్ని యజ్ఞం అంటారు. అందుకే దీని అంటారు నామ సంకీర్తన యజ్ఞము. మనం ఇక్కడేమి హోమాలు చేయటం లేదు, మనం ఇక్కడేమి పెద్ద పెద్ద అగ్నిహోత్రాలు చేయటం లేదు యజ్ఞం అనడానికి. కానీ మనం కూర్చుని భగవన్ నామాన్ని మనం కీర్తన చేస్తున్నాం. కానీ దీని శాస్త్రాలు నామ సంకీర్తన యజ్ఞము అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా పెద్ద పెద్ద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, ఈ రాజులు వీళ్ళంతా కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవాళ్ళు. దానికి ఎంతో సంస్కృత జ్ఞానం ఉండాలా, లేదా ఎంత దండిగా ఖర్చు పెట్టాలా. కానీ మనం కూర్చుని కేవలం భగవన్ నామాన్ని కీర్తన చేస్తున్నాం. కానీ శాస్త్రాల్లో దీన్నే నామ సంకీర్తన యజ్ఞం అంటే, ఎవరైతే పెద్ద పెద్ద వేద మంత్రోచ్చారణ చేస్తూ పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టి హోమాలు చేస్తారు, దానివల్ల వెనకటి కాలంలో కలిగినటువంటి ఫలితం, ఈ కలికాలంలో కేవలం కూర్చుని శ్రద్ధగా మనం నామ సంకీర్తన చేసినట్లయితే మనకి ఆ ఫలితం అంతా కూడా మనకి ఈ జన్మలోనే మనం ఇక్కడే మన స్వభావం మారడం, మన సాటిస్ఫాక్షన్ సంతృప్తి, జీవితంలో మనం సంతృష్టి లేకుండా మనశ్శాంతి లేకుండా బతుకుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆ కృష్ణ చైతన్యంలోకి వస్తామో వెంటనే మనలో మనం ఊహించలేనటువంటి మార్పులు మన జీవితంలో. ఇంతకుముందు ఎప్పుడు మనకి తెలీదు మనం ఈ రకంగా 24 గంటలు భగవంతుడి చింతనలో జీవితాన్ని గడుపుకోవచ్చు, దీనిలో ఎంతో సంతృప్తి ఆనందం ఉన్నాయని. మనం చూస్తున్న కానీ మన అలవాట్లన్నీ మారి, మన పద్ధతులు మారి, మనం అతి ఎక్కువ సమయాన్ని మనం కృష్ణ చైతన్యంలో కార్యాలకి మనం ఇవ్వడం ప్రారంభిస్తాం. బట్ ఈ మార్పు దేనివల్ల వచ్చింది, ఇక్కడ యజ్ఞంలో అర్పింపబడిన ఆహారం అంటే వంట వండేటప్పుడు వంటలో వాడేటువంటి వస్తువులు, వంట చేసిన తర్వాత వాళ్ళుగా వంట చేసేటప్పుడు మన ఆలోచనలు అవి చూసుకోవాలా, రెండోది మనం ఏం వస్తువులు వాడుతున్నాం, ఎవరిని మన ఇంటికి వచ్చినప్పుడు మనకు కావాల్సిన వంట వండుకొని తిని కూర్చున్నాం, ఎవరు మన ఇంటికి వస్తుంటే వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళకి ఏం కావాలి అంతే కదా. ఎవరిని మన ఇంటికి పిలిచినప్పుడు భోజనానికి మనకు కావాల్సిన ఐటెం వండుకుని వాళ్ళకి పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన ఐటెం మనకి తెలుసుంటే అవన్నీ వండుకుంటాం. అట్లా భగవద్భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవ చాపల్యం కోసం వండుకోవడం కాకుండా వాళ్ళు భగవంతుడు ఏ భోజనాన్ని కోరుతున్నాడు, భగవంతుడు ఏ విధంగా భోజనాన్ని వండమంటున్నాడు. మనం సినిమా పాటలు వస్తూ ఇంట్లో అప్పుడు చేస్తూ ఉంటుంది కదా, అక్కడ ట్రాన్సిస్టర్ ఆన్ చేసి మనం వంట వండుతూ ఉంటాం, పాటలు వింటాం. ఇవన్నీ కూడా మనం ఏ ఆలోచనలతో మనం ఎలాంటి వస్తువులను ఉపయోగించి వండిన తర్వాత మనం ఏం చేసి తర్వాత మనం భోజనానికి కూర్చుంటాం, ఈ మూడు పాయింట్లు. అటు ఒకటి వచ్చి మనం కృష్ణుడు ఆలోచనతో వంటను వండడం, రెండోది వంటకి ఏం పదార్థాలు మనం వాడుతున్నాం. మళ్ళీ కృష్ణుడి కోసం వండుతున్నా అంటే మామూలుగా మనం అడగాల్సి ఉంటుంది, కృష్ణుడికి ఎలాంటి భోజనం ఆయనకి నచ్చుతుంది. కృష్ణుడు భగవద్గీత చెబుతున్నాడు, పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రేషతి తదాం భక్తు ఉపాహృతం అస్నామి ప్రేతాత్మన. కృష్ణుడు ఆయన మొదటి భక్తి శ్రద్ధలతో మనం ఎప్పుడైనా కూడా భగవంతుకి ఇవ్వాలంటే మనం డబ్బు ఉన్నాడు కాబట్టి నేను దేవుడికి నేను పట్టు వస్త్రాలు ఇస్తున్నాను, కానీ మనం ఇట్లా గర్వంగా నేను దేవుడికి పట్టుబట్టలు పెట్టిన అనే గర్వంతో ఇచ్చి ఒక వినయంగా ఉండేటువంటి భక్తుడు తన దగ్గర ఉండేది భగవంతుడికి నూలుగొడ్డలు, భగవంతుడు మనకి దర్శనం నూలుగొడ్డలతో దర్శనమిస్తాడు. నేను భగవంతుడు ఎవరైతే ప్రేమతో భక్తి తర్పిస్తారో భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. చాలా ఇప్పుడు జగన్నాథ్ పుస్తకం అనువాదం చేస్తున్నాం, ఇట్లా రకరకాలు స్టోరీలు వస్తాయి. ఏ రకంగా జగన్నాథుడు భక్తుల యొక్క వాళ్ళ ప్రేమను బట్టి జగన్నాథుడు ఆయన రెస్పాండ్ అవుతాడు. ఉదాహరణకి ఒక స్టోరీని అనువాదం చేశా జగన్నాథుడు. దానిలో ఏంది, ఒక మామూలు ఇంట్లో అమ్మాయి జగన్నాథుడి భక్తులు భక్తురాలు, అంటే ఆ గుడిసెల్లో ఉండేటువంటి సాధారణ కుటుంబం, వాళ్ళు మామూలుగా ఏదో పప్పన్న వండుకుని తింటూ ఉంటారు. జగన్నాథుడికి చెప్పన్ బో చెప్పన్ అంటే హిందీలో 56 చెప్పని బోగంటారు, 56 వంటకాలు. భగవంతుడికి జగన్నాథ్ పూరిలో ఆయనకి 56 మాటలు 56 వంటకాలు నైవేద్యం పెట్టారు. 56 మాటలు 56 వంటకాలు భగవంతుడికి అంటారు. జగన్నాథుడి కిచెన్ ఎప్పుడు అక్కడ వండుతూనే ఉంటారు. జగన్నాథుడి కిచెన్కి రాత్రి 2 గంటలు తప్ప మిగతా టైం అంతా కూడా వంటలు 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 వంటలు. పోయి వచ్చిన వాళ్ళు చూసొచ్చు ఉంటాం మనం జగన్నాథ్ కిచెన్ ఎంత పెద్దగా ఉంటుంది ఇట్లా. అంతేకాని జగన్నాథుడు ఇప్పుడు 56 మాటలు పెడుతుంటే రోజుకు ఉండేది 24 గంటలు. 24 గంటలు ప్రతి అరగంటకి ఆయనకి 56 వంటకాలు వస్తాయి. అంటే ఆయన అన్నం తిని చేతులు కడుక్కుంటే తడారే లోపల మళ్ళీ ఇంకోసారి రెడీ పోయి తడారే లోపల మళ్ళీ భోజనం రెడీ భగవంతుడి ఆయన అంతే. కానీ జగన్నాథుడికి ఈ కిచిడి గుడిసెలో ఆ అమ్మాయి వండే కిచిడి జగన్నాథుడికి లెక్కే అండి కదా, మామూలుగా ఆలోచించినట్లయితే. కానీ జగన్నాథుడు ఆయన భక్త వస్తువులు భక్తుల ప్రేమతో వాళ్ళు వండి పెట్టింది భగవంతుడు. ఆయన భగవంతుడు 56 వంటకాలు 56 మాటలు తిన్నా కూడా మామూలుగా మనం 56 వంటకాలు ఒక మాట రెండు మాటలు తిన్నామంటే మనం ఇంకా ఆ రోజు అంతా ఏం తినలేము కదా. కానీ భగవంతుడి విషయంలో అట్లా కాదు, భగవంతుని ప్రేమతో పెట్టారంటే ఆయన ఆకలి ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. అక్కడ భగవంతుడు ఎంత తిన్నాడని కాదు, ప్రేమతో పెట్టేవాళ్ళు ఉన్నారంటే ఆయన తింటూనే ఉంటాడు, ఆయనకి ఆడమే ఇలా. కదా కిచిడి, కిచిడి అంటే పప్పన్న, పప్పన్న వండి పెడితే పూజారులు వాళ్ళు వెళ్ళి చూశారు భగవంతుడికి అంటే పలానా టైంకి అధ్యయాలు ఇచ్చి సేవ చేయాలంటే జగన్నాథ్ మూర్తి నుంచి కిచిడి అంటే అందుకొని ఉన్నారు. కిచిడి ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఎక్కడో అక్కడ పెట్టింది, వాళ్ళ గుడిసెలో పెట్టింది. ఇక్కడ జగన్నాథ్ గారి పెదాలకి కిచిడి అంటే జగన్నాథ్ స్వీకరించినట్టు లెక్క కదా. వాళ్ళ తర్వాత వాళ్ళు ఇద్దరు ఎవరు ఏ భక్తురాలు ఎంత ప్రేమతో పెట్టి ఉండకపోతే జగన్నాథుడి పెదవుల మీద ఈ కిచిడి ప్రసాద్ ఎట కనిపిస్తుంది. మెల్లిగా వాళ్ళకి తెలుస్తుంది, గుప్తచరులు తిరుగుతూ ఉంటారు కదా ఆ రోజుల్లో రాజుగారి గుప్తచరులు. అట్లా ఎవరు ఎవరు వండి పెట్టారు అంత జగన్నాథుడు తాను స్వయంగా తినేటువంటి అంత గొప్ప భక్తురాలు ఎవరని చెప్పి అంటే వాళ్ళు గుప్తచరులు తిరుగుతుంటే వాళ్ళు చూశారు గుడిసెలో ఉంటే ఇట్లా జగన్నాథ్ పాటలు పాడుకుంటూ ఆ ధ్వని వింటూనే వినేవాళ్ళకి కూడా మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటాం. అంటే ఆ మనసారా జగన్నాథ్ పాటలు పాడుకుంటే కిచిడి కళ్ళు పెట్టుకుంటారు. ఆయన జగన్నాథ్కి వేచి చూస్తారు ఎప్పుడు కిచిడి తయారవుతుంది. కాబట్టి రెండో పాయింట్ ఏంది ఇక్కడ, మనం భగవంతుడు అడిగినటువంటి పదార్థాలతో మనం వండాలా. మనకి ఆమ్లెట్ ఇష్టం కాబట్టి, మనకి మటన్ ఇష్టం కావచ్చు, మనకి మసాలా చాయ్ ఇష్టం కావచ్చు, ఇదంతా కూడా దేవుడు ఒప్పుకోడు. మనం ముందు దేవుడికి ఏం కావాలో దాన్ని మనం శ్రద్ధగా వండి పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఈ మూడు పాయింట్లు ఏంది, ఒకటి వండేటప్పుడు మనం చక్కగా ఇది దేవుడి కోసం వండుతున్నాం కాబట్టి మనం శుభ్రంగా ఉండాలా, మన ఆలోచనలు శుభ్రంగా ఉండాలా, మన కిచెన్ శుభ్రంగా ఉండాలా, అంటే ఇది జగన్నాథుడి కోసం, ఈ జగన్నాథుడి వంటశాల జగన్నాథుడి కోసం వండుతున్నాం కాబట్టి వీలైనంత శుభ్రంగా అంటే లక్ష్మీదేవి లాగా. లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, లక్ష్మీదేవి అంటే ఎవరైతే పొద్దునపూట వాళ్ళ ముంగిట నీళ్లు చల్లి ముగ్గులేసి తెల్లవారుదామంటే చేరి చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది కదా. ఇప్పుడు అంతా పోతాను అంత దరిద్రం పెట్టిన జనాలంతా 7 గంటలకు నిద్రలేసి ముగ్గుల్లో నీళ్లు చల్లడం అయినా లేవగానే బెడ్ కాఫీ పెట్టి తాగడం, తర్వాత టీవీ ఆన్ చేసి వంటలు వండుకోవడం, బ్రేక్ఫాస్ట్ అంతా కూడా పాపిష్టి తిండి అదే కదా. పాపిష్టి తిండి అంటే అట్లా అన్నా. కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడైనా ఆడవాళ్ళని లక్ష్మీదేవితో పోల్చుకుంటే ఎవరైతే శుభ్రంగా మడి కట్టుకున్నట్టుగా ఉంటో ఆలోచనలు కూడా మలినత లేకుండా ఇవన్నీ ఎప్పుడు వీలవుతుంది. ఈ రకంగా ఎవరికైతే భక్తి భావాలు ఉంటారో వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. అటువంటి వాళ్ళు తమో గుణంలో సమర్థనంలో వాళ్ళ రకంగా ఉండేట వాళ్ళకి వీలు కాదు. వాళ్ళు ఆ రకమైన పరిస్థితుల్లో ఉండడం వాళ్ళకి వీలు కాదు. ఛాదస్సంలాగా అంత శుభ్రం చేసుకుంటే కానీ వాళ్ళకి మనసుకి శాంతి కలగదు. కాబట్టి చక్కటి ఆలోచనలతో అట్లాంటి మనసు ఎట్లా వస్తుంది కదా. మా ప్రతి మనిషి కూడా మళ్ళీ చక్కటి ఆలోచన రావాలని కోరుకుంటాడు, కానీ వెనకాల మనకి ఉన్నటువంటి దుర్జన సాంగత్యం, వెనకాల మనకు ఉన్నటువంటి దురలవాట్లు దానివల్ల బలవంతంగా మనకి భక్తులతో పాటు ఉన్నా కూడా మనకి చెత్త ఆలోచనలు రావచ్చు. వెనకటి జన్మల్లో చేసిన సాంగత్యం, వెనకటి జన్మల్లో మనకు ఉన్నటువంటి అలవాట్లు మన భక్తుల మధ్యలోకి వచ్చినా కూడా మనస్సు అటువంటి ఆలోచనతో ఒత్తిడి చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన మార్చుకోవాలంటే ఏం చేయాలా, నామ సంకీర్తన యజ్ఞం. మనం భగవాన్ నామాన్ని మామూలుగా జనాలు ఏంది హరే రామ హరే కృష్ణ అంటే ఏముంది అనుకుంటూ ఉంటారు, కానీ ఈ విషయాలన్నీ తెలిస్తే ఇది కేవలం ఒక ధ్వనిని ఉచ్చరించడం అయినా కూడా ఇది దివ్య ధ్వని, ట్రాన్సెండెంటల్ సాంగ్. ఇది ఈ సంసారానికి చెందినటువంటి ధ్వని కాదు అని అన్నాడు ఆ పాటలో. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన, ఈ భగవన్ నామం అనేటువంటిది, కృష్ణనామం అనేటువంటిది ఈ సంసారానికి చెందినటువంటి ధ్వని కాదు. కాబట్టి వాళ్ళు మాలాడన్న, మాదిగాడన్న, మంగళాడన్న, ఎవడైతే ఈ దివ్య ధ్వని అంటాడో అతన్ని ఇంక మనం మాలాడు, మాదిగాడు, మంగళాడుగా చూడకూడదు. ఎందుకంటే ఎక్కడైతే ఈ దివ్య ధ్వని ఎవరి నోటి నుంచి అయితే ఉచ్చరింపబడుతుందో అటువంటి వ్యక్తులు వాళ్ళు పవిత్రులైపోతారు. ఎందుకంటే ఈ ధ్వని వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది. కాబట్టి మనం కూడా ఈ దివ్య ధ్వని అనేటువంటి అలవాటు చేసుకున్నట్లయితే మామూలుగా మనసు మారడానికి ఎంతో టైం పడుతుంది కదా. దానికి మనసు మార్చుకోవడం వీలు కాదు. అంటే పుట్టిన బుద్ధులు పుడకలతో కానీ, మనకి పుట్టినప్పుడు మనకు వచ్చినటువంటి ఆలోచనలు అలవాట్లు మామూలుగా చచ్చిపోయేదాకా. అంటే వాడి స్వభావం, ఈ చంద్రబాబు నాయుడు ఇట్లా అంటాడు, రాజశేఖర రెడ్డి ఇట్లా అంటాడు, వాళ్ళంతా స్వభావాలు ఎవరి కాడ స్వభావాలు. కానీ మనం భక్తుల జీవితాన్ని చూసినట్లయితే వాడు భక్తులు కాకముందు ఎట్లా బతికేవాడు, భక్తులైన తర్వాత అతని స్వభావం, అతని అలవాటు ఎట్లా మారిపోయినాయి, ఇదంతా దేని వస్తుంది, అది భగవన్ నామంతో. అది మన ఆలోచనలు మనం సరి చేసుకోవాలా, మన ఆలోచనలు నీచత్వం లేకుండా ఉండాలంటే, వృందాగా ఉండాలంటే మనం భగవన్ నామంలో శ్రద్ధ కలిగి భగవన్ నామాన్ని మనం ఎంతో ఉత్సాహంగా, ఎంతో నమ్మకంగా అనేటువంటి అలవాటు చేసుకోవాలని అంట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళు ఆలోచనలు సరి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ తిండి అలవాట్లు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, సరే భజన చేస్తున్నాము అయినా కూడా మాకు ఏకాగ్రత కలగటం లేదు, అయినా కూడా మాకు ధ్యానం కుదరటం లేదు. అంటే మన ఎగ్జామ్ చేయాలి, తిండి అలవాట్లు ఎట్లా ఉన్నాయి, భజనతో పాటు భజనకు అనుకూలమైనటువంటి అలవాట్లు ఉండాలి. మనం భజన చేసి భజన్ని చెడగొట్టేటువంటి మనకు అలవాట్లు, 2 గంటలు భజన చేసి 4 గంటల చెత్త కబుర్లు చేస్తే మన తలకాయలో నిలబడేది ఏంటి, చెత్త. 2 గంటలు భజన, 4 గంటలు చెత్త కబుర్లు. కాబట్టి మనం చెత్త ఆలోచనతోనే ఉంటాం. అంటే మనం భజన చేసేవాళ్ళు దీన్ని కూడా గమనించుకోవాల, నేను కొంత భజన చేస్తున్నాను, మిగతా టైం అంతా నేను చేస్తున్నాను, సమయాన్ని కాపాడుకుని దాన్ని కూడా మనం భజనలో పెట్టుకుని అవసరమైనంత వరకు. యావాద్ అర్థ ప్రయోజనం, ఈ జీవితంలో మనం ఏది చేసినా కూడా భక్తులైనటువంటి వాళ్ళు అవసరమైనంతగా సంసారంలో తలదూర్చు, అవసరం లేకపోతే అనవసరంగా పనులు పెట్టుకోమాక, మిగతా టైం అంతా కూడా మనం ఎంతో అమూల్యమైనటువంటి కృష్ణ చైతన్యాన్ని మనం సాధించుకోవడానికి ఉపయోగించుకోవాలి. తప్పనిసరి చేయాల్సిన పనులు చేయాలా, మిగతా సమయాన్ని మనం కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి. అటు భక్తులు వాళ్ళు ఆలోచనలు సరి చేసుకోవడానికి వాళ్ళు భగవద్గీత చదువుతూ ఉంటారు, భాగవతం చదువుతూ ఉంటారు, జపం చేసుకుంటూ ఉంటారు, కీర్తనలు చేస్తూ ఉంటారు. అది లేదా భోజనం, వాళ్ళు భోజనం మందిరంలో ప్రసాదం తిని பதுவாடோட ஹோட்டலில் தான் 15 டாக்கெட்டுக்குள்ளே போயிருந்தீங்க. கொந்தமந்தி பிரசாதம் தின்றோம். மேம் கிறிஸ்டியன் சாமி, மேம் முஸ்லீம் சாமி, ஒரு பிரசாதம் అంటే నేను అడుగుతాను, నువ్వు తిండి తింటావా లేదా? హోటల్లో పోయి నువ్వు బాలుషాయి తింటావు, మందిరంలో బాలుషాయి ప్రసాదం అంటే తినకూడదు అని పలకైందే, తిండి ఎట్లా తింటున్నావు? ప్రసాదం లేదు సార్, నేను ముస్లిం సాయి చెప్పాలి వాళ్ళకి. అంటే ఇట్లా నిజం పెట్టుకొని నువ్వు తిండి తినేవాడు అయితే తిన వచ్చి తీసుకోలేదు, ప్రసాదం అని చెప్పి పని పెట్టుకుని తినకుండా ఉన్నాడు ఏంది, అంత దౌర్భాగ్యం ఏంది? తెలివితేటలేని అంటే మనం అక్కడెక్కడే తింటున్నాం తిందాం అంటే కొద్దిగా మనకి భాగ్యం కలిగినట్టు లెక్క. ఈ రకం కొంతమంది ప్రసాదం తింటుంటారు, కొంతమంది ఇతర ప్రసాదం ఇటు ఇటు అని తింటారు, ఆ తర్వాత బయట చెత్త చెదారం అంతా కూడా తింటారు. ఇక్కడ రోడ్డు పక్కన మిరపకాయ బజ్జీలు తినడం, ఆ తర్వాత హోటల్లోకి వెళ్ళి వాడు ఇడ్లీ దోశ తినట్లంతా. కానీ ఇక్కడ భోజనం యొక్క సిద్ధాంతం తెలిసినటువంటి వాళ్ళు, పద్ధతి తెలిసినటువంటి వాళ్ళు ప్రసాదం తినవలను అని తెలుసుకున్నాడు. ప్రసాదం కానటువంటిది తినకూడదు అనేటువంటిది కూడా నేను, ప్రసాదం తినాలా, ప్రసాదమే తినాలా, ప్రసాదం కానటువంటిది నేను తినకూడదు, అప్పుడు మన జీవితం మారడం ప్రారంభమవుతుంది. అట్లాగా మనం ప్రసాదం తింటూ ఉంటాం, ప్రసాదం కొంటే కూడా ఎక్కువ మనం చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటాం. అటువంటి వాళ్ళకి భగవన్ నామం వల్ల కలిగేటువంటి పరివర్తన కానీ, ప్రసాదం వల్ల కలిగేటువంటి దివ్యమైనటువంటి తృప్తి కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పనికి మాలినటువంటి తింటున్నారు కాబట్టి ప్రసాద యొక్క ప్రభావం కఠినేమి కట్టి ఇక్కడ అన్ని విధములైన పాపముల నుండి ముక్తిలో కుదురు. ఎవరైనా ఒకటి సంసారంలో ఉండాలంటే వాళ్ళు ఏమర్థం చేసుకోవాలి, మనం పాపులం. ఈ సంసారంలో ఎవరైనా జన్మెత్తారంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది, నేను పాపిని, లేకపోతే నేను ఈ సంసారం జన్మెత్తి ముసలితనాన్ని రోగాన్ని చావుని అనివార్యమైనటువంటి బాధల్ని నేను ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? సంసారంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అది అర్థం చేసుకోవాలా, నేను ఒక పాప వ్యక్తిని, లేకపోతే ఈ సంసారంలోకి ఎందుకు వచ్చాను నేను? నిజంగానే మనం పాప వ్యక్తులమే, ఎందుకంటే ఎవరి జీవితాలు అయితే భగవంతుడితో ముడిపడి ఉండవో, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని 24 గంటలు వాళ్ళు భగవంతుడి సంబంధంలో వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు. కానీ పాపులైనటువంటి వాళ్ళు వాళ్ళు భగవంతుని మర్చి మానవ జన్మను వృధా పుచ్చి వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం భక్తులు అంటే భగవంతుడు ఏమన్నాడు, వాళ్ళు అన్ని విధములైన పాపం నుండి ముక్తులు అవుతారు. కాబట్టి ఎవరైతే ప్రసాదాన్ని తింటారో, ఎవరైతే భగవన్ నామాన్ని జపం చేస్తారో, ఇట్ ఇస్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం, వెయిట్. కొద్దిగా మనం ప్రసాదం తింటే భగవన్ నామం జపం చేస్తుంటే మెల్లిగా మనం భగవంతుడు లేకుండా బతకలేనటువంటి పరిస్థితి, భగవంతుడిని మర్చిపోతే మనకి దిగులు పుడుతుంది, భయం పుడుతుంది. మనం భగవంతుడిని స్మరించినట్టయితే మనకి ఎంత ప్రమాదాలను కూడా మనం భయం లేకుండా. ఇప్పుడే క్లాసు రావడానికి ముందు జపాబు చేద్దాం. జగన్నాథుడు దర్జీవాడు, ఒక స్టోరీ. జగన్నాథుడు దర్జీవాడు అంటే ఎవరు? దర్జీవాడే టైలర్. ఈ రోజుల్లో మనం టైలర్ అంటాం కదా డైరెక్ట్గా, నేను బ్రాకెట్లో కూడా పెట్టి టైలర్. దర్జీ వాడితే మళ్ళీ తెలుగు డిక్షనరీ ఎత్తుకోవాలి. దర్జీ అంటారు ఏంటి, దర్జీ వాడిని ఎవరు అంటున్నారు, ఇంకా టైలర్ దాన్ని రాసుకుంటారేంటి, ఏమన్నా టైలర్ దుకాణం మీద దర్జీ దుకాణం రాసింది చూడండి ఇక్కడ. అంటే జగన్నాథుడు టైలర్, ఈ టైలర్కి ఆయన కురూపి అందంగా ఏమన్నాడు, ఆయనకి గూనుంది, తర్వాత ఒంటి మీద మచ్చలు ఇట్లా. కానీ ఆయన జగన్నాథుడు భక్తుడు, రోజు జపం చేసుకుంటూ ఉంటాడు, దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటాడు. ఆయన కురూపు కావచ్చు, తర్వాత ఆయన గుగ్గుని ఉండొచ్చు, కానీ భక్తుడు అవడం తన పని చక్కగా చేసుకోగలడు. టైలర్ టైలర్ పని, టైలర్ మాస్టర్ పని మాత్రం బాగా చేస్తాడు. భక్తుడు కాబట్టి ఏ పని చేసినా కూడా దాని మీద, ఏ పని చేసినా కూడా దాన్ని చక్కగా చేయాలి. ఆయనకి బాగా పేరు వచ్చింది టైలర్గా, టైలర్గా పేరు వచ్చి ఆ రోజుల్లో ముస్లిం పాలకులు పాదుషా గారు తెలిసింది, పలానా టైలర్ టైలర్ ఢిల్లీలో ఈయన ఎక్స్పర్ట్ గుడ్డలు అట్లా కుడతాడు అని చెప్పి ఆయన మంచి అతి విలువైనటువంటి గుడ్డలు, దాన్ని జరి వెండి పోగులు ఇవన్నీ అన్ని ఇచ్చి ఆయన కోసం దిళ్ళు దిండు కవర్లు పెట్టించినది ఆ టైలర్ దగ్గర పంపించాడు. ఇదంతా బాగా చేసింది. సరే టైలర్ పని తీసుకున్నాడు, పని తీసుకుని ఆయన ఆ మెటీరియల్ పాదుషా గారి సామాన్లు కుట్టడానికి ఇచ్చిన సామాన్లు చూస్తే ఆయనకి ఎవరు గుర్తొస్తున్నాడు, భక్తుడు కదా ఆయన, జగన్నాథ్ గుర్తొస్తున్నాడు. ఇట్లాంటి సామాన్లన్నీ దేవుడికి వాడాలి, ఈవిడ గొడ్డు మాంసం తినేవాడు, 10 మంది పెళ్ళాలు పెట్టుకుని బతికేవాడు వీడికి ఎందు అని జగన్నాథుడికి. కానీ ఆ సొమ్మంత పాదుషాది కదా, ఆయన కుట్టినప్పుడల్లా అదే ఆలోచిస్తున్నాడు, ఏంది ప్రపంచం అంత ఎట్లుంది, ఎన్ని దేవుడి సొమ్మంతా కూడా ఈ దొంగలంతా వాడుకుంటున్నారు. ఆయనకి జగన్నాథుడికి ఇవ్వాలి, జగన్నాథుడికి ఇవ్వాలని చెప్పి ఆయన మామూలు మనిషి టైలర్. కానీ ఇట్లాంటి పాదుషా గారి పనిచేసే అవకాశం కలిగింది. ఆయన ఆలోచనలన్నీ కూడా జగన్నాథ్ మీద పోతున్నాయి కుట్టినంతసేపు. ఆయన అట్లా జగన్నాథ్ మీద ఆలోచిస్తూ జగన్నాథ్ రథయాత్రకు జగన్నాథ్ బయటికి తీసుకొస్తారు. ఆయన బాగా బరువుకుంటారు, ఆయన ఎత్తుకుని ఒకసారి ఎత్తుకుంటూ రథం దాకా తీసుకురాలేరు, దిళ్ళు పెడతారు. ఈయన ధ్యానం ఎట్టుకోతుంది, రథయాత్ర జగన్నాథ్ బయటికి తెస్తుంటే ఎత్తుతారు, 2 నిమిషాలు ఎత్తంగానే కింద పెట్టాలి, దిండి పెట్టని ఈ దిండి పెట్టాలి అక్కడ జగన్నాథుడికి, ఇట్లాంటి దిండి పెట్టాలి అక్కడ. ఆయన నిజంగానే రథయాత్ర చూస్తున్నాడు, కొద్దిగా ధ్యానంలో చూస్తుంటే దిళ్ళు అప్పుడు పగిలిపోతాయి కదా జగన్నాథ్ బరువుని తక్కని, అది తీసేస్తారు, మళ్ళీ కొత్త దిళ్ళు వేస్తారు. ఈయన అక్కడ టైలర్ అక్కడ చూస్తున్నాడు కదా రథయాత్ర, ఆయన తను చేసిన దిండి పెట్టాడు అక్కడ ధ్యానంలో, అంత మర్చిపోయిందిగా కొంతసేపు పని మర్చిపోయినాడు, తను దిండి పెట్టాడు. తర్వాత ఆ దిండి మీద జగన్నాథుడు ఎత్తారు, మళ్ళీ దిండి తీసుకొచ్చి ముందు పెట్టడం, కొద్ది మాటలు పెట్టంగానే ఆ దిండి కూడా పగిలిపోతుంది, తప్పని అది కూడా పగిలిపోయింది. ఈ లోపల ధ్యానం కాస్త పోయింది, చూసేప్పుడు నిజంగా అక్కడ 2 దిళ్ళు తయారు చేస్తాను, ఒకటే దిండి ఉంది అక్కడ, 2 దిళ్ళు, ఓ దిండి కాస్త పోయింది అక్కడ జగన్నాథుడి సేవలో పోయింది. అది ఈయన కంగారు పడ్డాడు, ఇది ఎక్కడ కూడా ఇంత విలువైన దిండి. ఆ తర్వాత 2 రోజుల తర్వాత పాదుషా గారి సేవకులు వచ్చారు దిళ్ళు తీసుకెళ్ళడానికి. అలా 2 దిళ్ళు ఉండాలి అంటే ఏం చెప్తాడు, నేను తీసుకెళ్ళిన ఒకటే దిండు చెప్పుకునేది పాదుషా గారికి చెప్పుకుంటా అని చెప్పి ఒక దిండు తంకలో పెట్టుకుని ఆయన బయలుదేరాడు. అచ్చడంగానే ఆయన కూడా అడిగాడు, ఈయన 2 దిళ్ళు ఉండాలి కదా ఏమైనా అంటే ఆయన మెల్లిగా చెప్పాడు, జరిగిందని చెప్పాడు. అంటే వీడు పెద్ద నాటకం ఆడుతున్నాడు, విలువైన సామాన్యంతో దొంగతనం చేసి అమ్మేసుకునేది చేస్తుంటాడని చెప్పి అని చెప్పి ఆయన తిడతాడు. మమ్మల్ని అమాయకులు చేస్తా, జగన్నాథులు అంటావు అది అంటావు ఇది అంటావు నాన్ సెన్స్, నీ జగన్నాథుడు నీకేం చేస్తాను అది కూడా చూస్తాను చెప్పి వీడిని చీకటి కొట్లో పడేసి వీడికి తిండి పెట్టకుండా నేను చంపండి, చీకటి కొట్లో పడేసి తిండి పెట్టమాకండి, వీడి జగన్నాథుడు ఏం చేస్తాడు చూద్దాను. ఈయన చీకటి కొట్లో పడేశారు. జగన్నాథ అంత అంత మేలేలే స్వామి, అంత మీ అధీనంలో ఉంది, ఈ పాదుషాన్ని రాజు చేసింది కూడా మీరే, నేను చేసిన తప్పేం లేదు, మీ సొమ్ము మీకోసం వాడినాను నేను, దానిలో నా తప్పేమి, మీ చేతిలో కీలు బొమ్మలు మేము, నా జీవితంతో మీరు ఎట్లా ఆడాలంటే అట్లా ఆడుకోండి అని చెప్పి అందులో తిండి కూడా తినలేదు కదా, కొద్దిగా సమస్యలు అందులో నిద్ర వచ్చినట్టుగా ఈ లోపల పెద్ద పెద్ద కళ్ళతో జగన్నాథులు ఆయన పూరి నుంచి ఢిల్లీ వచ్చేసినాడు. ఆయన చికెట్ కొట్లోకి వచ్చేసినాడు. చికెట్ కొట్లోకి వచ్చి జగన్నాథులు ఆయన రాగానే సంఖ్యలన్నీ వాటంతటా ఊడిపోయినాయి. జగన్నాథులు నీకేం భయం లేదు, నా సుదర్శన చక్రం ఉండగా నీకేం భయం అని చెప్పి తన కాలు తీసి ఆ టైలర్ నెత్తి మీద పెడతాడు. నెత్తి మీద పెట్టి టైలర్ అంతా ఆయనకు అద్భుతంగా ఆయన జగన్నాథ్ పోతుంది ఆయనకేదో గాలిలో తేలిపోతున్నట్టు అనిపించి లేస్తాడు. వచ్చాడు జగన్నాథ్ లేడేం లేదు అక్కడ, కానీ సంఖ్య లేని తెగిపోయినాయి వాడు. ఆయనకి భయం పోతుంది జగన్నాథ్ తెచ్చిపోయాడు. అక్కడ తర్వాత జగన్నాథ్ ఆయన పాదుషా దగ్గరికి పోతాడు. అక్కడ పాదుషా ఆయన నిద్రపోతాడు, కాళ్ళతో ఒక్క తండ్రి అంటాడు, వేస్తే పెద్ద పెద్ద కళ్ళతో అంటే అంటాడు, నా సొమ్మును దొంగిలించి నా కోసం వాడితే నా భక్తుడిని దండిస్తా, నిన్ను పాదుషా చేసింది అండి ప్రాణాలు కూడా నీకు క్షణమని చెప్పి ఆయన కొల్లా తీసుకుని రైట్ అండ్ లెఫ్ట్ దడ దడ వీపదిరిపేట పెడతాడు. రాజుని కొట్టే ముందు కళ కూడా చదువుతుంది లేస్తాడు. పీడ కళ ఏంటిది వాడు జగన్నాథ్ జగన్నాథుడు అందుకని నా కళ్ళు ఇటు వచ్చింది. ఇంకా వెనకాల నొప్పిగా చూసుకుంటే ఎర్రగా వాచ్ ఓయమ్మదంతా నిజమే ఇదంతా జరిగింది ఆయన ప్రాణం తీస్తానని చెప్పాడు. అండి జగన్నాథ్ పోగొట్టా ఆయన చెప్పాడు, రేపు నా భక్తుడిని వాడి కాళ్ళ మీద పడి అందరి ముందు వాడి కాళ్ళ మీద పడి దండాలు పెట్టి వాడిని నువ్వు అన్ని రకాలుగా సత్కారం చేయకపోతే బతికి కూడా ఉండదు. ఇంకా అంటే రాజు పొద్దున తెల్లారకుండా ఆయన వచ్చేసి ఆయన స్వయంగా వచ్చేసి డ్యూటీ టైం లేని పట్టించుకోకుండా జైలు వీళ్ళంతా ఆయన వచ్చేసి తగ్గు బయట వాడి కాళ్ళ మీద పడి తర్వాత తీసుకెళ్ళి రాజమర్యాదలు చేసి ఆ తర్వాత డే టైం కాగానే ఆయన ఏనుగుల మీద ఊరేగిస్తారు కదా, ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగించి అన్ని సేవలు చేసి మా కుటుంబం మీద మీ అనుగ్రహం ఉండేది చూడండి, మీలాంటి భక్తురాలు ఈ ప్రపంచం అంతా కూడా ఇంకా నడుస్తుంది. కాబట్టి పాయింట్ ఏంటి ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటిది, మనం భగవన్ నామాన్ని భగవంతుడికి నివేదన చేసినటువంటి భోజనాన్ని చేసినట్లయితే మనకు ఉండేటువంటి పాపపు జీవితం అంతా కూడా సమూలంగా పోయి మనం నిర్భయంగా ఈ పాపం సంసారంలో ఉన్నా కూడా పాపం మనకు అంటకుండా ఈ దుఃఖ సంసారం మనం ఈ దుఃఖాలు ఉండేటువంటి సంసారంలో ఉన్నా కూడా మనకి దుఃఖాలు ఏమి అనిపించకుండా వాటి పాపాలన్నీ పోతాయి కానీ దుఃఖాలు ఉంటాయి కానీ మనకేం దుఃఖాలు అనిపించవు. ఆ రకంగా మనం జీవితాన్ని గడుపుకోగలుగుతాం. కాబట్టి భోజనం అనేటువంటిది కృష్ణుడికి నివేదన చేయడం అనేటువంటిది అది పెద్ద పెద్ద విద్వానులు మహాత్ములు అటువంటి వాళ్ళు దీన్ని జాగ్రత్తగా ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటారు. దేవుడికి నైవేద్యం పెట్టారా లేదా, నైవేద్యం పెట్టేదాకా మనం ఆగడం, ఆ తర్వాత దాన్ని పారేయకుండా శ్రద్ధగా తీసుకోవడం. అందులోనండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి